శివమయమైన జీవితం గడపాలి. ఇప్పుడు చెప్పండి మన ఋషులు హృదయం ఏమిటో. అంతేగాని ఉన్న జీవితం అంతా ఏడుపు కొట్టి జీవితం పెట్టుకుని ఎక్కడో మనం మోక్షం ఉందనుకోవడం కాదు ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఉన్నంత కాలం మనము మన వాళ్ళు అందరూ ఆరోగ్యవంతులుగా హాయిగా ఉంటూనే మనం ఆ భగవంత్ ధ్యానామృతాన్ని పానం చేస్తూ జీవించాలి, అదే లక్ష్యంగా జీవించాలి. ఇది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన భావం. ఇవన్నీ కూడా మనందరికీ కూడా పనికొస్తాయని ఆ జైమిని వేదపాదస్తవంలోంచి మంత్రమయమైనటువంటి వాక్యాలను చెప్పాం. మంత్ర సమానం కాదు, మంత్రమే అది. అలాంటి మంత్రమయమైన వాక్యాలను చెప్పుకున్నాం. ఈ విధంగా సమగాన ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆనంద తాండవాన్ని కీర్తించి తురీయ పాదస్తుతిభి స్తోత్రై స్తుత్వా నటేశ్వరం. చిదంబర మహాత్మ్యంలో ఈ వాక్యం చెప్తున్నాడు, తురీయ పాదస్తుతిభి, నాలుగవ పాదమునందు. ప్రతి శ్లోకానికి నాలుగవ పాదంలో వేదవాక్యములను పెడుతూ పరమాత్మని ఈ విధంగా స్తుతించాడు. సర్వకామప్రదమైన వేదపాదస్తవం ఇది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? వ్యాఘ్రపాదుల వారు మన హిరణ్యవర్మకి వివరిస్తున్నారు, ఈ విధంగా చేశాడయ్యా జైమిని కూడా. సమగాన ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నువ్వెక్కడుండన్నట్టు ఆయన్ని. అప్పటి జైమిని కూడా చాలా భాగం ఇక్కడే ఉంటూ ఉన్నాడు. వివిధ క్షేత్రములు సంచరించినా ఆయన ఎక్కువ భాగం ఇక్కడే. వదలకుండా ఉండిపోయింది మాత్రం వ్యాఘ్రపాద పతంజలు. ఈ జైమిని సరిగ్గా వెనక భాగంలో స్వామికి వెనుక వైపు నిలబడి ఉంటాడు ఇప్పటికీ కూడా. అత్యంత పశ్చాత్ భాగ, అత్యంత పశ్చాత్ భాగ అంటే బాగా వెనక భాగంలో ఉండి చూస్తూ ఉంటట. ఈ విధంగా సర్వే వశిష్ట ప్రముఖాహ, ఇద్దరు మహర్షుల్ని చెప్పాను కానీ ఇంకే అందరూ వశిష్ఠుడు నారదుడు మొదలైన వారందరూ కూడాను దీన్ని విడిచిపెట్టకుండా సేవించుకుంటూ ఉంటారు సుమా. అలాంటి దివ్యమైన స్థలం ఇది. అంతేకాదు నేనిక్కడ ఆనాడు మా నాన్నగారు మధ్యందినుడు ఇచ్చినటువంటి దీక్షతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నాకు ఇక్కడ దొరికిన అనుభూతులు అన్నీ ఇన్నీ కావయ్యా, ఎన్నో అద్భుతాలు చూశాను. అత్ర అద్భుతాన్ని వసతో మవజాతాన్యనేక సహా, నాకు కలిగిన అద్భుతాలు చెప్పాలంటే సమయం కూడా చాలా, అన్ని జరిగే సుమా, వాటిని లెక్క పెట్టలేను. సంఖ్యాతం నశక్నుమో వయం, అది లెక్క పెట్టడానికి నాకు కూడా సమర్థత లేదు. ఇక్కడే తపస్సు చేశాను, ఇక్కడే నాకు వ్యాఘ్రపాదాలు వచ్చాయి, నా పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నాను, ఉపమన్యువు అనే పుత్రుడిని ఇక్కడే పొందాను, ఇక్కడే ఆ మహాదేవుడు ఆ ఉపమన్యువును అనుగ్రహించాడు, ఆ ఉపమన్యువే కృష్ణునికి కూడా తర్వాత గురువు అవుతాడయ్యా అంటే భావిని కూడా చెప్పగలరు కనుక ఆ విషయాన్ని చెప్తున్నాడు. పైగా ఇక్కడ అనేక మంది మునులతో కలుసుకున్నాను, ఇక్కడే నాకు ఈశ్వర భక్తుడైన పతంజలి దర్శనమిచ్చాడు, స్నేహాన్ని ఇచ్చాడు. ఆ పతంజలితో కలిసి విష్ణు విరించాదు కూడా దుర్లభమైన తాండవామృతాన్ని ఇక్కడే పానం చేశాను నేను, ఇంత దివ్యమైన చోటు ఇది అని పరవశుడే చెప్తున్నట్టు. ఇదంతా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఆకాశంలోంచి ఖాత్ తేజోరాశి రవాతరత్, ఖాత్ అంటే ఆకాశం నుంచి ఒక తేజోరాశి దిగివచ్చింది. వ్యాఘ్రపాదుడు ఇటువైపు హిరణ్యవర్మ ఉన్న చోటుకు వచ్చింది. అక్కడ వరకు నేను అనుకున్నాను కదా తేజోరాశి ఏమిటి. పైగా ఈ చెప్తూ ఉంటే ఇతర మునులు కూడా అక్కడ కూర్చుని వింటున్నారు. వాళ్ళందరూ కూడా తేజస్సును చూసి కళ్ళు మిరుమిట్లు గొలిపినటువంటి తేజస్సు చూసి ఒక్కసారి కళ్ళు మూసుకుని నెమ్మదిగా తెరిచేట. చక్షు సర్వే నిమీల్య చక్షుంసి పునరున్మీల్య యత్నత, కళ్ళు ఒక్కసారి మూసుకుని మళ్ళీ తెరిచి కిమిదం కిమిదం తేజ ఇత్యన్యోన్యం బభాషిరే, ఈ తేజస్సు ఏమిటి అనుకుంటూ ఉన్నారు. కొంతసేపటిగా తేజోరాశి అక్కడ దిగిన వెంటనే ఆ తేజోరాశికి మూలమైన మహాపురుషుడు దర్శనమిచ్చేట మధ్యలో. ఎందుకంటే మనం ఒక్కసారి బల్బు వేసినా ఆ కాంతికి అది బల్బో ఏమిటో తెలియదు, కొంతసేపటికి మనం అలవాటు పడ్డాక అది బల్బు అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ తేజస్ అంతటికి కూడా మూలమైన వాడు అక్కడ కనబడ్డాడు. ఆయన ఎవరయ్యా అంటే వశిష్ఠో భగవానాసి ద్రాజ్ఞ కులపురోహిత, ఆయన వశిష్ఠ మహర్షి. మనువుకి అంటే సూర్యవంశ ప్రభువులకి కులపురోహితుడైనటువంటి వశిష్ఠుల వారు అక్కడికి వచ్చారు. ఆయన రాగానే మునులందరూ లేచి ఒక్కసారి రెండు చేతులు దోయిలించి, ఎందుకంటే ఋషులకు ఆది అతడు, ఆది ఋషి ఆయన వశిష్ఠుడు, ఋషులందరికీ ఆది. ఆ మహాత్ముని కూర్చోబెట్టారు, ఉపచారములన్నీ చేశారు, యథోచిత సత్కారం చేశారు. వెంటనే ఆయన వ్యాఘ్రపాదాదులకు ఆశీస్సులిచ్చి పదండి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం, ముందు ఆయన దర్శనం చేయాలని నాకు తహతగా ఉంది అని చెప్పి శివగంగాంబసి స్నాత్వా సంప్రవిశ చిదంబరం, శివగంగలో స్నానం చేసి చిదంబరం నటరాజును చూసి పరవశించి ముందు ఆయన చూసి ఆనందంతో మౌనం వహించేట, కొంతసేపటికి గానం చేసేట, కొంతసేపటికి సంతోషం పట్టలేక చిందులు వేసేటండి. నటరాజును చూస్తే నాట్యం చేయాలనిపిస్తుంది. ఎవరు? వశిష్ఠుడు. ఆయన ఆపుకోలేక నాట్యం చేస్తున్నాడు. నందా సజగౌ మందం ముమోదచ ననర్తచ. ఆ విధంగా కొంతసేపటి వరకు తనని తాను మర్చిపోయి పరవశించిపోయి కొంతసేపటికి మళ్ళీ స్థిమితపడి తిన్నగా మళ్ళీ వ్యాఘ్రపాదంతో కలిసి ఆయన ఆశ్రమానికి చేరి ఆ ఆశ్రమంలోనే ఆ రోజంతా ఉండి మరురోజు ఉదయాన్నే నిద్రలేచి నిత్యక్రియలు నెరవేర్చుకుని ఆ తర్వాత సభ అక్కడ ఏర్పాటు చేశారు. ఋషులందరూ ఉన్నారు. మహాత్ముడైనటువంటి వశిష్ఠులు వారికి ఉన్నతాసనం ఇచ్చి మిగిలిన వారందరూ కూర్చుని ఉన్నారు. ఇటువైపు హిరణ్య వర్మ కూడా రెండు చేతులు దోయిలించి ఉంటే అప్పుడు మాట్లాడుతున్నాడు వశిష్ఠుల వారు. ఎవరిని ఉద్దేశించి? హిరణ్యవర్మను ఉద్దేశించి. నాయన, మీ వంశానికి నేను కులపురోహితుణ్ణి, మీ నాన్నగారు ప్రార్థన మేరకు నేను వచ్చాను. ఎందుకంటే సూర్యవంశం మనువంశానికి అందరికీ ఆది నుంచి ఈయనే కదా మహానుభావుడు ఋషి. ఆయన ప్రార్థన మేరకు నేను వచ్చాను. ఎందుకంటే మీ నాన్నగారు వృద్ధులయ్యారు, నువ్వు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి వృద్ధాప్యం ఇంకా పెరిగింది ఆయనకి, ఇంకా తమ్ములు పిల్లలే. ఆయన తపనంతా కూడాను నీకు కార్యభారాన్ని రాజ్యభారాన్ని అప్పగించాలనున్నది, కనుక నువ్వు వచ్చి రాజ్యాన్ని గ్రహించాలి సుమా అనగానే రెండు చేతులు దోలించి నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామం చేసి అంటున్నాడు, స్వామి నన్ను అనుగ్రహించండి, ఇది వరకు నాకు వైరాగ్యం ఉన్నది, ఇప్పుడు ఈ చిదంబరం మీద నాకు రక్తి పెరిగిపోయింది, ఇది విడిచిపెట్టి రాలేను అన్నాడు. ఇక్కడ ప్రసీద మహ్యం భగవన్ అహం అత్రైవ పావనే వసం స్థిల్లవనే కాలం నేష్యామి ఇత్యేవ నిశ్చిత. ఈ దివ్యమైన చిదంబర వనాన్ని నేను విడిచిపెట్టలేనయ్యా, ఇక్కడే కాలం గడపాలని నిశ్చయించుకున్నాను. పైగా నాకు రాజభోగాల మీద ప్రీతి కూడా లేదు. ఆదరూపి నా భోగేషు. కానీ కర్తవ్యం ఉందంటావా? కర్తవ్యం చక్కగా నిర్వహించగలిగిన వాళ్ళు నా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. మీరు ప్రేమతో వాళ్ళ పిల్లలు అంటున్నారు, కానీ వాళ్ళంత ఘటికలో నాకు తెలుసు. భూభార భరణార్థాయ కల్పయే హి కరుణానిధి. వాళ్ళు ఉభయులు కూడా భూభారాన్ని భరించగలిగినటువంటి వారు. పైగా నాకు కొత్తగా తల్లిదండ్రులు ఇద్దరు దొరికే తెలుసా? ఎవరు? ఈ వ్యాఘ్రపాదుడు, ఆయన యొక్క ధర్మపత్ని, మీ సోదరే, వశిష్ఠుల సోదరి కదండి ఆవిడ. మమతావధిమో విద్ధి. ఇప్పుడు ఇంకో వరుస కూడా కలపచ్చు ఆయన బతిమాలడానికి. అందుకు మహానుభావ, దయచేసి వీరి పాదపద్మాన్ని సేవించుకుంటూ పరమేశ్వరుని ఆరాధించుకుంటూ ఇక్కడే కాలం గడుపుతాను అంటే, అప్పుడు వ్యాఘ్రపాదులు వారు చెప్తున్నట్ట, వశిష్ఠులు వారు చెప్పిన మాట సమంజసం. నీ ద్వారా జరగవలసిన మహాకార్యములు చాలా చాలా ఉన్నాయి, ముఖ్యంగా శివకార్యములు కొన్ని ఉన్నాయి. ఇవి జరగాలి గనక నీకు నిజంగా ఇక్కడే ఉండాలని బుద్ధి ఉంటే దానికి కూడా నేను ఉపాయం చెప్తాను. ముందు నువ్వు చేయాల్సిందంటే నీ పురానికి వెళ్ళు, వెళ్ళి ముందు ఆ ప్రజల్ని స్థిమితపరచు, రాజున్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగించు, మీ నాన్నగారిని తృప్తిపరచు. అటు తర్వాత సైన్యాన్నంతటినీ ఒక వ్యవస్థ చేయి, తర్వాత నువ్వు ఇక్కడికి రా అని చెప్పాడు. పైగా ముందు సైన్యాన్ని వ్యవస్థ చేసి వస్తూ గంగానదీ తీరంలో అంతర్వేది వద్ద యజ్ఞం కోసం వెళ్ళినటువంటి మొత్తం వేల మంది మునులున్నారు, వాళ్ళని తీసుకురా అన్నాడు. అంటే అక్కడ కదా, అక్కడే ఆగింది, గుర్తుందా? లేక ఈ కథలు ఇప్పుడు మర్చిపోయారు? అక్కడ వాళ్ళు అక్కడ ఉండగా ఇది కథ జరిగింది. ఈయన రావడం అనేది అక్కడికి వాళ్ళు వెళ్ళడం అనే సమయం ఒకటన్నమాట. వాళ్ళను వస్తూ నువ్వు తీసుకురా, ఇది నటేశ్వరిని ఆజ్ఞ, నీ ద్వారా వారు తీసుకురాబడాలి, దానికి కావలసిన రథములు మొదలైనవన్నీ ఏర్పాటు చేయి. ఎందుకంటే 3000 మందికి పై చిరుకున్నారు అక్కడ. వీరందరినీ మరి తీసుకురావాలి కదా, తీసుకురా. దేవతల వాళ్ళని అక్కర్లే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి తెలుసు, వాళ్ళని తీసుకురావయ్యా. వాళ్ళు ఇప్పుడిప్పుడే యజ్ఞం పూర్తయింది, వాళ్ళకి ఇక్కడ రావాలని తహతహ ఉన్నది, కనుక నువ్వు తీసుకురా అని చెప్పగానే సరేనన్నాడు ఇతను. నమస్కారం చేసుకుని వదల్లేక చిదంబరాన్ని విడిచిపెట్టి వెళుతున్నట్ట. నటరాజుని మళ్లీ మళ్లీ దర్శిస్తూ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు తటాకములు చూస్తూ కనుల బాష్పములు రాల్చుతూ విడవలేక వెళ్తూ ఉన్నాడు. వ్యాఘ్రపాదిని పాదాలకు నమస్కారం చేసుకుని అలా వెళ్లి ఆయన పద్ధతి ప్రకారంగా చెప్పిన ప్రకారంగానే మొత్తంగా సైన్యాన్ని వ్యవస్థ చేశాడు. ఆడు తర్వాత తన సైన్యాన్ని తీసుకునేటివైపు వచ్చాట. ప్రధానమైనటువంటి సైన్యాన్ని తీసుకుని త్రోవలో ఉన్నటువంటి మునుల్ని కూడా తీసుకుని క్షేమంగా చిదంబరానికి చేరుకున్నారు. అప్పుడు అనుకున్నట్టు, ఇంతవరకు వనంగా ఉంది, దీన్ని అద్భుతమైన పురంగా మారుస్తాను అనుకున్నాడు ఆయన మనస్సులో. చూడండి, పురీం చికిత్సయాలోక్యా పుణ్యాం తిల్లవనే భువం. ఇది శివకార్యం. ఇప్పుడు దీన్నంతటినీ కూడా ఒక మహాక్షేత్రంగా, కేవల వనంగా ఉన్నదాన్ని ఒక మహానగరంగా మార్చదలుచుకున్నాడు. అది రాజరాజేశ్వరుడైన నటరాజశేఖరుని రాజధాని నగరంగా మార్చాలి అని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ విధంగా నిర్ణయించుకుని పురోధసం పురస్కృత్య వశిష్ఠం పుణ్యదర్శనం, పురోధసం పురస్కృత్య తన పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారిని కూడా ముందు పెట్టుకుని ఈ విధమైన ఏర్పాటు చేసి ఆయన అప్పుడు వ్యాఘ్రపాదుని చేరుకుని నువ్వు చెప్పినట్టే అన్ని చేశానయ్యా, ఇప్పుడు దీన్ని పురంగా మార్చాలనుకున్నానంటే అది నీ ద్వారా నేను చెయ్యంత జరుచుకున్న శివకార్యం అది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరగాలి, రాజువైన నీ ద్వారా జరగాల గనకనే నిన్ను స్వామి ఇక్కడికి రప్పించాడు. ఆ రూపం అంటే ఇవ్వకపోతే నువ్వు ఇక్కడి దాకా రావు, ఇలా రప్పించి మళ్ళీ నీకు రూపాన్నిచ్చి ఏ నిర్మాణం చేయాలన్నా అధికారం ఉన్నవాడు చేయగలడు. అందుకే నీకు మళ్ళీ రాజ్యాధికారంతో పాటు ఇది చేయాలి, కానీ నీ కోరిక తీరుస్తానన్నాను, ఇక్కడే ఉంటానన్న ఉండేలా చేస్తానన్నాను కదా, అది కూడా చేస్తాను. ఏ విధంగా చేస్తాడో చూడండి. ఇక వ్యాఘ్రపాదుడి ప్లానింగ్ ఇదంతా ఇదంతా ఎందుకంటే మా స్వామి వారికి అద్భుతమైన ఆలయం కావాలి, అది తపనండి. ఏదో అడవిలో ఆయన ఏదో నాట్యం చేశాడు, అందాక దేవతలు ఏదో వాళ్లకు మాత్రమే కనబడే ఆలయం కట్టారు, కానీ సర్వమానవాళికి పనికొచ్చే ఒక ఆలయ నిర్మాణం చేయాలి వ్యాఘ్రపాదుని యొక్క తపన. అందుకోసం ఆయన ఏం చేశాడంటే దీనికి తగ్గట్టుగా ఏ విధమైనటువంటి నిర్మాణం జరగాలో అంతా కూడా బోధించాడు. దానికంటే ముందుగా నువ్వు ఒక పని చేయి, దీన్ని రాజధాని నగరంగా చేసుకుని పాలించు. అఖండమైన చాలా భూమండలం మీ యొక్క అధీనంలో ఉంది, మనవుల యొక్క అధీనంలో. దీనిలో ఇది ప్రధానంగా తీసుకుని కొంతమరకు నువ్వు పాలిస్తూ ఉంటావు, మిగిలిన భూభాగాన్ని మీ సోదరులిద్దరికీ పంచి వాళ్ళకి పాలనా బాధ్యత పెట్టు. ఈ విధంగా చేసినప్పుడు నువ్వు ఇక్కడే ఉంటూ పాలన చూసుకోవచ్చు. ఇది చేశాడండి. ఇక్కడ ఇక్కడే ఉంచాడు, అదేవిధంగా తండ్రి కోరిక తీర్చాడు, ధర్మరక్షణ రాజ్యభారం ఇది చేస్తున్నాడు. అయితే ఇతను దాని ప్రకారంగా చాలా సంతోషించి అప్పుడు వ్యాఘ్రపాదుని ఆశీస్సులతో చిదంబర క్షేత్రంలోని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతోంది హిరణ్యవర్మకి. ఈ పట్టాభిషేకం వశిష్ఠాది మహాత్ములు అందరి దగ్గర వారి సమీపంలో జరుగుతున్నది. మకుటం హేమ మాలాంచ దదత్ ఖడ్గం జయావహం. సంప్రదాయ ప్రకారంగా కిరీటాన్ని పెట్టారు, స్వర్ణ మాలను వేశారు, ఒక ఖడ్గాన్ని చేతికిచ్చారు, పైగా ప్రభువు ముద్రతో కూడినటువంటి అధికారములన్నీ ఇచ్చారు. ఆ రోజు నుంచి తన అధికారిక కార్యక్రమాలు చేయడం మొదలు పెడుతున్న అతడు ముందుగా చేసింది ఏంటంటే ఈ పట్టాభిషేకం అయిన వెంటనే శివదర్శనానికి బయలుదేరాడు. ముందుగా పట్టాభిషేకం అయిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే శివదర్శనానికి, అది చిదంబరేశ్వరుని దర్శనానికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక ధ్వజం ఉందిట, వ్యాఘ్రధ్వజం దదావస్మై చరం రాజ్ఞాం సుదుర్లభం. వ్యాఘ్రపాదునికి ప్రత్యేకమైన జెండా ఇచ్చేటండి. ఆ జెండా వ్యాఘ్రధ్వజం, వ్యాఘ్ర చిహ్నము అంటే పెద్ద పులి చిహ్నము కలిగినటువంటి ధ్వజం. ఆ ధ్వజాన్ని ఇచ్చాట, ఎందుకంటే ఇప్పటి నుంచి ఈయన ఒక రాజ్యం వేరేగా ఉన్నది, చిదంబర రాజ్యం. దానికి ధ్వజం ఏమిటి? వ్యాఘ్రధ్వజం. ఇది ఇచ్చి దీనితో వెళ్ళవయ్యా అంటే దాని చేత్తో పట్టుకుని బయలుదేరాడు. పరమేశ్వరునికి కావలసిన పూజా సంభారములన్నీ తీసుకువెళ్లి నటేశ్వరుడి పాదాల దగ్గరికి తీసుకువెళితే వ్యాఘ్రపాదుడి దయ ఎంతటిదంటే దగ్గరికి రా అని పిలిచి ఆ కుంచిత పాదం తగిలేలాగా తలబెట్టేటండి. ఇక్కడ ఎంత భాగ్యం చూడండి అతనికి లభించిందో. నిధతే తత్పదాంభోజమస్య మూర్ధిని చిరం మునిహి. ఇంకేం కావాలి? ఆ పాదం నుంచి ఈయనలోకి ఏం ప్రసరించిందో ఆయనకే తెలియాలి. ఆ విధమైనటువంటి దివ్యస్థితిని పొంది తనను తాను మరిచిపోయి ఆయన చెప్తున్నాడు, స్వామి నా వంశీయులు ధర్మాన్ననుసరించి ఇంతవరకు ధనాన్ని సంపాదించారు, అంతేగాని ధర్మ విరుద్ధంగా ఏమీ సంపాదించలేదు నా వంశీకులు. వాళ్ళు సంపాదించినటువంటి ఈ పైతృకమైన నా సమస్త సంపద ఇక నుంచి నీది, నీది, నీ పేరునే నేను పాలన చేస్తున్నది, అదే నాదేమీ లేదయ్యా. ఎలాగైతే భరతుడు రామాంకితంగా పాలన చేశాడో ఈయన అలాగా నటరాజాంకితంగా చేశాడు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. ఇలాగ భగవదంకితంగా పాలన చేసినటువంటి మహాత్ములు ధర్మరక్షణ చేయగలరు. ఛత్రపతి శివాజీ ఈ విధంగా సమర్థ రామదాసు యొక్క అనుగ్రహం చేత ఆయన గురువుకే అంకితం చేసి రాజ్యపాలన చేశాడు. అటువంటి మహాత్ములు మనకున్నారు, వాళ్ళకి అహంకారాలు, భగవద్ధర్మ ప్రతిష్టాపన కోసం వాళ్ళందరూ తపన పడ్డారు. అలాంటి ఛత్రపతి శివాజీ లాంటి మహాత్ముల వల్లనే మనం అనేక దుష్టశక్తులను పోగొట్టుకోగలిగాం. ఇప్పుడు కూడా మనకి ఈ కథ చెప్పిన దానికి ఫలితంగా ఆ పరమేశ్వర రాజ్యమైనటువంటి భారతదేశానికి మళ్ళీ హైందవ చైతన్యం సంప్రాప్తించుగాక అని ప్రార్థన చేసుకుందాం. హిరణ్యవర్మలు సింహవర్మలు అందరూ మనల్ని అనుగ్రహించుగాక. ఈ విధంగా పైగా మరొక మాట చెప్తున్నాడు, ఇకపై నేను సంపాదించబోయే దాంట్లో కూడాను ప్రజల నుంచి వారిని బాధ పెట్టకుండా రాజ్య నిర్వహణకు గాను నేను ఏ కప్పము తీసుకుంటానో దానిలో కూడా ధార్మికమైనటువంటి ఆ భాగములు ఏవి రాజుకు చెందాలో అవి కూడా నిన్ను సమర్పించుకుంటాను స్వామి. నీ అనుగ్రహం చేతనే నీ కార్యములు నేను చేస్తూ ఉంటాను. పైగా నేను గాని నా సైనికులు గాని నా వంశీయులు గాని అజ్ఞానంతో గాని మోహంతో గాని ఏదైనా నీకు ఇష్టము లేని పని చేస్తే దయాదృష్టితో క్షమించి మమ్మల్ని సవరించి తరింపజేయవయ్యా. ఇది ఈ మూడు ప్రార్థనలు ఎంత దివ్యంగా ఉన్నాయో చూడండి. అప్పుడు ఈ ప్రార్థన విని వ్యాఘ్రపాదుడు చాలా సంతోషించి అక్కడి నుంచి మూలస్థానేశ్వరుడి వద్దకు తీసుకువెళ్ళాట. అటు తర్వాత రాజు ఏనుగునెక్కాడు. ఆ చుట్టూ మంగళవాద్యములు అంగరక్షకులు ఇత్యాది పరివారంతో ఆయన ఊరేగాడు. అప్పుడు తమ్ముళ్ళిద్దరికీ అభిషేకం చేశాడు. ఆయన పట్టాభిషేకం చేసి వాళ్ళని యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి వారు పాలించవలసినటువంటి భాగములు వారికి కేటాయించాడు. అంటే వాళ్ళు యువరాజులుగానే పాలిస్తారు, ఈయనకి వాళ్ళు ప్రతినిధులుగా యువరాజులుగా పాలన చేస్తూ ఉంటారు. ఇతను ప్రధాన రాజుగా ఉంటూ అక్కడ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నాడు. ఈ విధంగా ఏర్పాటు చేశారు. అటు తర్వాత ఇంకా ఆలయ నిర్మాణానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు చిదంబరాలయ నిర్మాణం జరుగుతున్నది. దీనికి గాను సరైన శిల్పి ఎవరు అంటే దేవరహస్యములు తెలిసినటువంటి శిల్పి కావాలి గనక విశ్వకర్మని సంకల్పించుకున్న ఋషులందరూ కూడా విశ్వకర్మాణ మాహూయ వ్యాధి దేశో ఆయన అక్కడ వచ్చి ఉభయం రూప అక్కడ ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారంగా పంచ ఆవరణలతో కూడినటువంటి దివ్య క్షేత్ర నిర్మాణం జరిగినది. ఆ క్షేత్రం విశాలమైన ప్రాకారములతో కూడి ఉన్నది. ముఖ్యంగా దభ్ర సభ ఆయన నాట్యం చేసినటువంటి ఆ సభా ప్రాంగణంలో కట్టినటువంటి విశేషములన్నీ కూడా అద్భుతమైన రహస్యములతో ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం అందులోకి, అందరం కలిసి వెళుతున్నాం. అయితే ఇందులో ఏ విధంగా జరగాలి అంటే ఈ మొత్తం నిర్మాణం పూర్తయిపోయింది. వివిధములైన ఆవరణలు వివిధములైన ప్రాకారములు అందులో ఎక్కడెక్కడ ఏ ఏ సంఖ్యలతో కలశములు పెట్టాలి, స్తంభాలు ఎలా పెట్టాలి, అదేవిధంగా ఆ స్తంభాల దగ్గర పెట్టవలసిన మెట్లు ఏ విధంగా పెట్టాలి, వీటన్నిటికీ ఒక్కొక్క లెక్కలున్నాయి. ఈ లెక్కలన్నీ కూడా యోగ దృష్టి కలిగినటువంటి వ్యాఘ్రపాద పతంజలులు వేదశాస్త్రానుసారం నిర్దేశిస్తూ ఉండగా హిరణ్యవర్మ యొక్క ఆదేశాలు ఆయన యొక్క ప్రాతినిధ్యంలో విశ్వకర్మ మొత్తం నిర్మాణం చేశాడు. దీన్ని ఒక పవిత్రమైనటువంటి రోజున ఆ దివ్యమైనటువంటి ఆలయానికి అంతటికి వాస్తు శాంతి చేయించి మహని ఏ మహాలగ్నే వాస్తు శాంతి పురస్సరం సర్వాన్ ప్రవేశయామాస వితతానాశ్రమాన్ మునీన్. అంతేకాదు మొత్తం అక్కడ ఉన్నటువంటి 3000 మందికి కూడా నిర్దేశించినటువంటి భవనములు కూడా నిర్మాణం చేశాట. ఇక్కడ ఒక చిన్న చిత్రం ఉందండి, అది మనం గ్రహించవలసిన మరొక అంశం. ఆయన మొత్తం వాళ్ళందరినీ తీసుకువచ్చారు కదా, ఎవరిని 3000 పైచిలుకు మహర్షులందరినీ కూడా రథాల మీద తీసుకొచ్చారు. ఎక్కడికి? శివుడి దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో తీసుకొచ్చాను అన్నట్టు వ్యాఘ్రపాదుడి దగ్గర. అందరూ వచ్చారా అన్నట్టు వ్యాఘ్రపాదుడు. అవును, ఎంతమందిని నేను తీసుకొచ్చాను లెక్క పెట్టుకున్నాను, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టే ఉన్నారంటే మరొకసారి లెక్క చూడన్నట్ట. లెక్క చూస్తే ఒకటి తగ్గేట. ఇదేమిటి, అందరూ వచ్చారా? నేను అందరినీ ఎక్కించుకుని జాగ్రత్తగా వచ్చాను. వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకడు లేడు, ఒకడు తగ్గిపోయాడు, ఎక్కడున్నాడు అనుకున్నట్టు వాళ్ళందరూ. ఇది వెంటనే నేను టెన్షన్ పట్టుకుని మధ్యలో ఎవరు దిగుతాడు అక్కడ, అసలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, ఎంతమందిని తెచ్చాడో అంతమంది వెళ్ళిన వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒకటి తగ్గేట. ఒకడు తగ్గిపోయాడన్న వేదన బాగా కలుగుతూ ఉంటే గర్భగుళ్ళలోంచి మాట వినబడింది. ఏమనంటే ఆ ఒక్కడిని నేనే అన్నట్ట. ఎవరు? శివుడు. ఇందులో భావాన్ని చూడండి. అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు గుర్తుందా? మేము వెళ్ళము ఈ చిదంబరేశ్వరుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేము అని తపనపడి వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే తనను విడిచి వెళ్ళలేనని వెళుతున్నారే, వీళ్ళని నేను విడిచి ఉండలేనని ఆయన కూడా వెళ్ళిపెట్టి ఒక రూపంతో వాళ్ళతో పాటు. ఇది రహస్యం. మళ్ళీ వాళ్ళతో పాటు తిరిగి వచ్చి తన గుళ్ళకు తాను వెళ్ళిపోయి కూర్చునిపోయాడు. అది ఏమి స్వామి చూడండి, ఎంత దయామయుడు. అప్పుడు అనుకున్నట్ట, వీళ్ళు సామాన్యులు కారు, ఈ మొత్తం దీక్షితులందరూ కూడా శివకల్పులే, శివునితో సమానమైనటువంటి వారే నమస్కారం చేసుకున్నారు. అటువంటి వారికి అద్భుతమైన భవనాలు నిర్మాణం చేసి వారందరికీ వాసయోగ్యంగా ఏర్పాటు చేశాడు హిరణ్యవర్మ. పరమేశ్వరుని అపార కారుణ్యంలో ఇది ఒక భాగం. చిదంబరేశ్వరుడు అంటేనే దయ. ఆయన దయ గురించి చెప్పాలంటే 9 రోజులు కూడా సరిపోవండి అన్న అద్భుతమైన లీలలు చాలా చాలా ఉన్నాయి. పౌరాణికం కొన్ని, చారిత్రకం కొన్ని. ఉభయ లీలలు మేళవిస్తే బ్రతుకంతా మన చిదంబరం అయిపోతుంది. అటువంటి దివ్యమైన లీలలు చాలా ఉన్నాయి. ఉన్న కాలంలో ఎంత మనం చెప్పుకోగలం అంత. ఇప్పుడు ఏ విధంగా ఏ ఆగమ ప్రకారంగా ఈ ఆలయాన్ని పద్ధతుల్ని నడుపుతూ ఆరాధించాలి అనే దాని గురించి ఆలోచిస్తే సర్వయోగ వేద శాస్త్ర నిపుణుడైన పతంజలి ఒక అద్భుతమైన శాస్త్రాన్ని నిర్మాణం చేశట. వ్యక్తం పాతంజలం శాస్త్రం దేవోత్సవ విధాయకం, ఆయన ఏర్పాటు చేసేట అనేక మంది మహర్షులతో సంప్రదిస్తూ స్వయంగా ప్రతిభాశాలే అయినప్పటికీ కూడా సంప్రదాయాన్ని అనుసరించి మహర్షుల్ని గౌరవిస్తూ వేదమైన పద్ధతిలో యోగ పద్ధతుల్లో ఒక అద్భుతమైన ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. ఏ రోజున ఎన్ని రకాల పూజలు జరపాలి, ఏ మాసంలో ఏమిటి ప్రత్యేకం, ఇదంతా నిజానికి కొన్ని అధ్యాయాలున్నాయి, అవన్నీ చెప్పే సమయం మనకు లేదు, కానీ అవన్నీ ఏర్పాటు చేశాడు మాత్రం చెప్తున్నాం. స్వామివారికి ప్రతి మాసంలో ఒక్కొక్క ప్రత్యేకమైన ఉత్సవం చేస్తూ ఉంటారు, ఒకసారి రథోత్సవం, ఒకసారి తీర్థోత్సవం. అంతేకాకుండా పుష్యమాసంలో ఆయన నాట్యం చూపించినందుకు గాను ఆ పుష్య పూర్ణిమకు ప్రత్యేకమైన ఆరాధన. ఆ రోజు స్వామికి అన్నాదులతో ఆరాధన చేస్తారు. ఆ రోజును పురస్కరించుకుని తమిళనాడు అంతటా కూడా శివాలయాల్లో ఆరాధన జరుగుతూ ఉంటుంది. తమిళనాడులో అనేక శివక్షేత్రములన్నిటికీ కూడా చిదంబరం కేంద్రం. ఎలాగైతే వైష్ణవ క్షేత్రములకు తమిళనాడులో శ్రీరంగం ఎంత ప్రధానమో, శివక్షేత్రాల్లో చిదంబరం అంతటి ప్రధానమో. అందుకే దానికి మాత్రమే కోయిల్ అని పేరు, అంటే గుడి అని, దానికి శివాలయం అంటాం. అంత ప్రసిద్ధమైనటువంటిది. ఇవన్నీ ఏర్పాటు చేసిన వాడెవరు? పతంజలి. ఆ పతంజలి రచించిన పాతంజలి శాస్త్రాన్ని ఆయన ఇదిగో పూర్తయ్యిందయ్యా అనగానే దానిని చక్కగా దివ్యమైన బంగారు పట్టు పంచెల్లో దాన్ని పట్టు వస్త్రంలో అలంకరించి ఏనుగుని చక్కగా అంబారీతో అలంకరించి అంబారీలో ఈ పుస్తకాన్ని పెట్టేటండి. ఆరోప్య వారణ స్కంధం తూర్యనాద పురస్సరం, ఒక మహాగ్రంథాన్ని ఎలా గౌరవించాలో తెలియాలండి. ఆ మహాగ్రంథాన్ని ఆ విధంగా గౌరవిస్తూ ఊరేగించేట, ఊరేగించి పరమేశ్వరుని పాదాల దగ్గర పెట్టారు. అందులో చెప్పబడ్డ ఆగమ విధాన ప్రకారంగానే ఇప్పటికీ కూడా స్వామివారికి సేవలు జరుగుతున్నాయి. అది వాళ్ళకి ప్రమాణ గ్రంథము. అలాగే జ్యేష్ఠమాసంలో, ఫాల్గుణ మాసంలో, ఇత్యాది వివిధ మాసములలో ఏ ఏ ఉత్సవాలు ప్రధానమో ఇక్కడ చాలా చెప్పారు. అందులో తీర్థోత్సవం మాఘమాసంలో చేస్తారని చెప్పాడు. మనకు రాబోతున్నది మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రత్యేకించి ఉత్తరా నక్షత్రం వచ్చినప్పుడు తీర్థోత్సవం చేస్తారు. అది సముద్ర తీరానికి తీసుకువెళ్ళి చేస్తారు. అంతేకాదు చిదంబరానికి కొద్ది దూరంలో అటు ఇటు రెండు నదులున్నాయి. ఇది కాక మరికొంత దూరంలో సముద్ర దగ్గరికి తీసుకువెళ్ళి ఉత్సవం చేస్తారట. ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేకత చెప్పారు. ఒకప్పుడు దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు దేవతలకు సహాయపడడానికి ఒక విప్రోత్తముడు తన తపశ్శక్తితో సహాయపడదామని వస్తున్నట్ట. దూరం నుంచి వస్తున్న విప్రుణ్ణి చూసి అసురులు పంపిన మాయాజాలం అనుకుని వరుణుడు తన పాశాన్ని వేశాట. ఈ పాశం తగిలి అతను మరణించాడు. దానితో బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఇంక వరుణుడికి తేజస్సు క్షీణించిపోయింది. తపస్సు క్షీణించితే, పాపం అంటితే ఉన్న బలాలన్నీ దెబ్బతినేస్తాయండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకు మీరు ఎంత పాపం చేస్తే ఎన్ని సంపదలున్నా అవేవి పనిచెయ్యవు. పాప ఫలం అంత భయంకరమైంది. వరుణుడంతటి వాడే పాపం క్షీణించిపోయేట. సముద్ర జలములు కూడా క్షీణించిపోయే, మొత్తం జల వ్యవస్థే దెబ్బతింది. ఆ సమయంలో వరుణుడు దుఃఖపడ్డట. దుఃఖపడి చేసింది ఏమిటి అంటే, గురువుల ఉపదేశం మేరకు ఆయన పంచాక్షరి చేస్తూ నటరాజస్వామిని తలంచుకున్నాడు. ఒక్కసారి నీ దర్శనమియ్యవయ్యా, సర్వ పాపములు పరిహరిస్తాయని. కానీ ప్రవేశించలేకపోయేట క్షేత్రంలోకి. కానీ ఇతని భక్తిని చూసి తనంత తానే చిదంబరేశ్వరుడు కదిలి వచ్చేట సముద్రం వద్దకు. ఎప్పుడైతే పరమేశ్వరుడు వచ్చి అడుగు పెట్టాడో, అడుగు పెట్టడంతోనే పాపరాశి అంతా దగ్ధమై సముద్రుడు మళ్ళీ పూర్ణుడయ్యాడు. ఆ రోజుకు సంకేతంగా ఎప్పటికీ కూడా సముద్రం వద్ద తీర్థకర్మ చేస్తున్నారు. ఇలా ప్రతి ఉత్సవానికి అనుబంధం ఉన్నది. ముఖ్యంగా మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు పరమేశ్వరుడికి మహోత్సవం చేస్తారు. ధనుర్మాస వ్రతం చేస్తారు చిదంబరంలో, ఇది గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ధనుర్మాసం అంటే విష్ణువుదని, కార్తీకం అంటే శివుడిదని ఏవో మనం కొన్ని కొండ గుర్తులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కార్తీకం శివునికి ఎంత ప్రీతో విష్ణువుకి అంత ప్రీతి. కార్తీక దామోదరుడు. అలాగే ధనుర్మాసం అత్యంత ప్రాచీన కాలం నుంచి శివప్రీతిగా చెప్పబడుతున్నది. ఉషక్కాల పూజ, అదంతా కూడా శివారాధనకు విశేషంగా చెప్పారు. అంతేకాకుండా ఈ చిదంబర నటరాజుకు సంబంధించి ఈ 30 రోజులు పావై అని చేస్తారు. పావై అంటే వ్రతము. దీది స్త్రీ కలిపితే తమిళంలో తిరు తిరు పావై అని మీరు అంటారు. కానీ అదే విధమైన పావై ధనుర్మాసంలో అనాది కాలం నుంచి చిదంబరంలో జరుగుతోంది. దీని విశేషములు మనకు ప్రాచీన గ్రంథాల్లో కనబడతాయి. ఈ పావై రచించిన వాడు చిదంబర క్షేత్రంలోని మాణిక్యవాచకుడు తిరువెంబావై అనే పేరుతో రాశారు. ఏలూరుంబావై అని మనకు తిరుప్పావైలో ప్రతి దాని చివర ఎంబావై అని వస్తుంది చూడండి. తిరువెంబావై ఇది వచ్చింది. ఇలాగా శైవులకి తిరువెంబావై, వైష్ణవులకి తిరుప్పావై, ఈ రెండూ కూడా ఉన్నాయి. అయితే శైవం కేవలం భక్తి మార్గంలో ఉండడం చేత ప్రచారం చేస్తూ ఇతర మతాలను అధకరించాలని ప్రయత్నం చేయలేదు శైవం. అందుకోసం తిరువెంబావై ఇలాంటివి కేవలం తమిళనాడు శివాలయాలకు మాత్రమే పరిమితమైపోయింది. కానీ వస్తూ వ్యాపక దృష్టితో వస్తూ వ్యాపించినటువంటి ఇతరులు మాత్రం వారి యొక్క పాశురాల్ని మనకు వ్యాప్తి చేశారు. మనకు భాష రాకపోయినా రోజు నేర్చుకుని 4 రోజులు పుచ్చుకుంటూ ఉన్నాం. అటు దధ్యోజన చక్ర పొంగులతో పాటు చాలా సంతోషం. అమ్మ అనుగ్రహించినటువంటి, ఆండాళ్ళమ్మ అనుగ్రహించినటువంటి ఆ తిరుప్పావికి నమస్కారం, మాణిక్యవాతకుడు అనుగ్రహించిన తిరువెంబావైకి నమస్కారం. ఈ రెండిటికి అంత ప్రాధాన్యం ఉన్నది. కంచి మహాస్వామి వారు ఏం చెప్పేవారంటే తమిళనాడు వాళ్ళకి ఈ 2 రోజు పారాయణం చేయండి అని చెప్పారు. అది కావలసింది మనకి. తిరుప్పావైలో అమ్మ గోదాదేవి భక్తి పరవళ్ళు తొక్కితే ఇందులో మాణిక్యవాచకుడి భక్తి పరవళ్ళు తొక్కుతున్నది. జగదేకనాయకుడైన పరమేశ్వరునికి సంబంధించిన దివ్యమైన చరిత్ర ఇందులో గానం చేయబడుతున్నది. చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటంటే తిరువెంబావై అత్యంత ప్రాచీనమైనది అని చెప్పడం జరిగినది. ఈ తిరువెంబావై అనేటువంటి గ్రంథంలో అద్భుతమైన విషయములు చాలా ఉన్నాయి. ధనుర్మాస వ్రతం, ఈ ధనుర్మాస వ్రతంలోనే మార్గశీర్షమాస ఆర్ద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. అది అరుణాచల క్షేత్రంలో. ఆ ఆవిర్భవించిన అగ్నిలింగాన్ని బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా తుదిమొదళ్లు తెలుసుకోవాలని ప్రయత్నించి చిట్ట చివరికి గ్రహించలేక తర్వాత శివతత్వం గ్రహించి శివలింగ ఆరాధన చేసిన రోజు మాఘబహుళ చతుర్దశి. అది మహాశివరాత్రి. ఇది బ్రహ్మమురారి సురార్చిత లింగం జరిగిన రోజు మహాశివరాత్రి. ఆవిర్భవించిన రోజు మార్గశీర్ష ఆర్ద్ర నక్షత్రం. ఇది శివపురాణంలో ఉన్నది, ఇతరత్ర గ్రంథముల్లో కూడా కనబడుతున్న అంశం. అది ఇక్కడ కూడా చెప్తున్నాడు. మార్గశీర్షే తథామాసి రౌద్రయుక్తే శుభేదినే. రౌద్రయుక్తే అంటే ఆర్ద్ర నక్షత్రము. ఆ శుభదినమున ఈ క్షేత్రానికి ఎవరెవరు వస్తారో చెప్తున్నాడు. అగస్త్యుడు, పులస్త్యుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు, వామదేవుడు, వశిష్ఠుడు, శిష్యులతో కూడిన జైమిని, భరద్వాజుడు, భృగువు, కణ్వుడు, కాశ్యపుడు, ఇంకా ఇతరులైన మునులందరూ కూడా తెల్లవనానికి వస్తారు. మునులతో మహాసందడిగా ఉంటుంది ఆ రోజు ఇక్కడ. ఈ ఆర్ద్ర నక్షత్రపు విధి దిశుమ, అలాగే పరమేశ్వర సంబంధించిన ఇతర మాసకృత్యములన్నీ కూడా వివరించి చూపిస్తున్నారు. ఇప్పుడు మన ఆలయంలోకి ప్రవేశించే గనక ఈ ఆలయ నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వివిధములైన విశేషముల్లో ముఖ్యంగా సభలు ఉన్నాయని చెప్పుకున్నాం, 5 సభలు. ఈ 5 సభల యొక్క విశేషాన్ని మనకి పురాణములు ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఇందాక చెప్పుకున్నటువంటి శాస్త్రములు ఎందున్నాయి, ఇక్కడ మనం కళ్ళార వెళ్ళి చూడొచ్చు ఇప్పటికీ కూడా. ఇది 1 చిత్రాంబళం అని అంటారు ఇప్పటికి వ్యవహారంలో. చిత్రాంబళం అంటే చిత్సభ. దాని తర్వాత ఉన్నటువంటిది పొన్నాంబలం అంటే కనక సభ. ఇంకా ఉన్నది నృత్య సభ, దేవసభ, రాజసభ. 5. ఈ 5 సభలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన చిత్సభలో ఆయన నాట్యం చేస్తూ ఉంటాడు. ఇది చెప్పుకున్నాం. ఈ 5 ఏమిటో కాదు, మన శరీరంలో ఉన్న పంచకోశములే. పంచకోశాంతర స్థిత అయినటువంటి ఏ పరతత్వం ఉన్నదో ఆ పరతత్వమే నటరాజు. ఈ పంచకోశాల్లో ఆయన నాట్యం చేస్తూ ఉంటేనే ఇవి కదులుతాయి, లేకపోతే లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఆ పరమాత్మ చైతన్యం వ్యాపించితేనే కదా ఇవన్నీ పనిచేసేది. ఈ శరీరం ఇలా పనిచేస్తుందంటే మొత్తం ఆపాద తలమస్తక తిర్యగుర్ధ్వ మధస్సాయి రస్మయస్తస్య సంతత. ఆయన డాన్స్ చేస్తేనే ఇదంతా డాన్స్ చేస్తుంది. కన బ్రతుకు నృత్యం పంచకోశాల్లో సాగుతోంది. పంచకోశాల్లో పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాడు. ఇది చూడగలిగితే మన నిర్వాహకం ఏదీ కాదు అని తెలిసి పంచకోశాల్లో నర్తించే పరమేశ్వరుని దర్శించగలం. అలా దర్శించే అవకాశం ఇచ్చేటువంటి మహాక్షేత్రం ఈ క్షేత్రం. ఈ దివ్యమైనటువంటి సభలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ సభ నిర్మాణం చేసినప్పుడు ఎలా చేశారు అనేది కూడా చూద్దాం. ఇందులో రాజసభ, ఇది ప్రత్యేకమైన కొన్ని ఉత్సవాల్లో స్వామిని అక్కడికి తీసుకువెళ్లి ఆ రోజున ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు. ఈ రాజసభలో పొట్టివేళల్లో అది కేవలం ఒక మండపం వలె ఉంటుంది. 1000 స్తంభాల మండపం, అది 1000 స్తంభాల మండపం. ఇక్కడ అనేక అద్భుతాలు జరిగాయి. దీనికి మహిమల మండపం అని కూడా పేరున్నది. ఎన్నో మహిమలు జరిగాయి ఇక్కడ. ఇది మన శరీరంలో అన్నకోశముగా, అన్నమయ కోశంగా చెప్పబడుతుంటుంది. ఇలా ఒక్కొక్కటి, అలాగే నృత్య సభ, దేవసభ, ఒక్కొక్క కోశం చూసుకోండి. అటు తర్వాత దివ్యమైన నృత్య సభలో ఒకప్పుడు పరమేశ్వరుడు ఊర్ధ్వతాండవం చేసేటండి. ఇది చాలా అరుదైన తాండవం. అది అక్కడ చేసాడు గనక అక్కడ ప్రత్యేకించి ఒక ఉత్సవం చేస్తారని. ఇది నృత్య సభ. ఇక కనక సభ చిత్సభకు ముందు ఉన్నటువంటి ఆవరణ. దానికి తర్వాత ఉంటుంది దేవసభ. దేవతలందరూ అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేరు చిత్సభకు కూడా. ఇది దేవతలు అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారట. ఇది మీరు గ్రహించగలిగితే ఈ అంతరార్థం ఈ శరీరంలో ఎలా చూడాలని చెప్పడానికి ప్రయత్నిస్తాను. లోపలికి తీసుకెళ్తున్నాను గనక కునుకు పట్టే ప్రమాదం ఉంది, విదిలించుకుని కూర్చోండి. మమ్మల్ని తమిళనాడు ఎప్పుడు తీసుకెళ్తారని కాదు, ఇక్కడికి తీసుకెళ్లాలని నా తాపత్రయం. ఈ చిత్తసభ గురించి చెప్పాలని నా తాపత్రయం. మీరు పట్టుకోండి, నేను ప్రయత్నిస్తా చెప్పడానికి. రాజసభ, దేవసభ, కనకసభ, చిత్సభ, నృత్యసభ ఉన్నది, పక్కన పెడదాం. ఇది ఎలాగుందో చూద్దాం. ముందుగా దేవసభ ఈ మాట గురించి చెప్తున్నాను. దేవతలున్న సభ. సభ అంటే అందరూ అసెంబ్లీ అయిన చోటుకి సభ అని పేరు. అందరూ సమావేశమైన చోటు సభ. మన శరీరం సభ కాదా చెప్పండి? అనేక ఇంద్రియాలన్నీ ఒక్క చోట సభ అయ్యే. మన ఇంద్రియాలన్నిటికీ ఒకటే ముఖం. సభలో ఎందరు కూర్చున్నా అందరు ఏం ఒకటే. అంతే కదా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇందరికీ ఏమేమిటి? చిదంబరం వినడం, అంతే కదా. అలాగే మన శరీరంలో కన్ను పని కన్నుది, చెవి పని చెవిది, ఏ ఇంద్రియం పని దానిదైనా దీని అంతటికి నేను అనబడేటువంటి ఒక చైతన్యంతోనే లింక్. మీరు కంటితో చూసినా కాళ్ళతో నడిచినా అనేది మాత్రం నేను చూసా, నేను నడిచాను. కానీ ప్రతిదానికి ఏం లింకు? నేను. ఈ ఇంద్రియములు ఎందు చైతన్యము రాజిల్లుతున్నంత కాలమే దీనికి శోభ. రాజిల్లడం అంటే ప్రకాశించడం. కనుక ఇందులో చైతన్యం ప్రకాశిస్తుంది గనక ఈ శరీరమే రాజసభ. తెలిసింది కదా, ఇప్పుడు తెలిసిపోయింది కదా. రాజసభ, రాజతే ప్రకాశతే ఇత్యాదర్థం. అయితే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు.